పరమ పూజ్య గురుదేవుల యొక్క కేడిఎస్ ని జాగ్రత్తగా చదువుకోవాలి. నిన్న మనం భావ సంవేదనల గంగోత్రి చదివాం. దాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడితో లింకప్ అయి మహాగురువు అయినటువంటి పరమపూజ్య గురుదేవుని యొక్క తల్లి యొక్క 9 కళలు ఎలా లింకప్ అవుతాయో అప్పుడు కానీ మనకి భావ సంవేదనలు స్పష్టంగా అర్థం కావు. ఇచ్చేత ఇవాళ మీరు వింటున్నది కొంచెం మీకు తెలుసుకున్నటువంటి విషయాలే, కానీ కొంచెం కష్టంగా మీరు ముఖ్యంగా సాధన, ఆ సాధన సమాధి వరకు ఎలా వెళ్తుంది అన్నది మనం ఈ చిన్న చిన్న కళ 16 కళల గురించి చెప్తూ ఉంటాం కదా, చంద్రుడి యొక్క అమావాస్య నుంచి తర్వాత 14, దాని తర్వాత పూర్ణిమ, ప్లస్ కళలు మనం చూసేటటువంటి స్వప్నములు, ఇవన్నీ కూడా సాధారణంగా అర్థం చేసుకుంటున్నాం మనం. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ భావ సంవేదనల గంగోత్రిని మనం చూస్తున్నప్పుడు ముఖ్యంగా వేదవ్యాసుడి దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి కళల వరకు జరిగినటువంటి జీవితాన్ని మనం చదువుతూ ఉంటే పరమపూజ్య గురుదేవులు మనకి చాలా ముఖ్యమైనటువంటి కొన్ని భావ సంవేదనల గురించి మనకి చెప్తూ ఉంటారు. ఈ భావ సాధనను జగద్గురువు యొక్క జీవితం అని ఎందుకు చెప్తాము అంటే, కృష్ణుడి యొక్క జీవితాన్ని ఎందుకు చెప్తాను అంటే, ఒక జీవిత వ్యక్తిగతము ఎలా ఉంటుంది, ఎలా పుట్టాడు, ఎలాగ తన జీవితాన్ని అర్థం చేసుకుని జగద్గురువుగా ఎలా డెవలప్ అవుతాడు అనుకునేది మనం చదువుకుంటాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటి సంఘటన మనం చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కృష్ణుడు లాంటి జగద్గురువు లాంటి వ్యక్తి ఎలా పుట్టబోతున్నాడో అర్థం చేసుకోండి. తల్లి ఆల్రెడీ 7 కడుపులు పోగొట్టుకుంది. ఇన్ని సంవత్సరాల్లో తెలియదు మనకి, కంసుడు ఇంకా చనిపోయేటటువంటి 8వ వాడు పుట్టబోతున్నాడు అన్నది స్పష్టంగానే తెలుసు తల్లికి. అలాంటి పరిస్థితులలో ఆమెకి ముందు తనే పుట్టబోతున్నాడు అని ఆవిడకి అర్థమవుతుంది తల్లికి. కానీ తల్లి కంటే ముందు మీకు పెళ్లి ముందున్నోడే, పెళ్లి ఉన్న రోజే కంసుడికి కూడా చెప్పబడుతుంది నారదుడు, నాయన చూసుకో, ఈమె చేతిలోనే పుట్టబోయేటటువంటి 8వ వాడు నిన్ను చంపేస్తాడు. మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకు ఈ కథలన్నీ మనం చదువుతాం. మహామహాశక్తివంతుడైనటువంటి వాడు, ఇంతకంటే పోతే హిరణ్యకశ్యపుడు, ఇలాంటి మహామహా వ్యక్తులు కూడా వాళ్ళ తల్లి దగ్గర నుంచి పుట్టారు, మహామహా తపస్సులు చేసుకున్నారు. మహామహా బ్రహ్మదేవుడు శివుడు దాని దగ్గర నుంచే అద్భుతమైనటువంటి శక్తులు తెలుసుకున్నారు. కానీ వాళ్ళకే అప్పటికే తెలుసు ఎవరి చేతుల్లో ఎప్పుడు ఎలా చనిపోతున్నారు. అదే పరంపూజ్య గురుదేవులు స్పష్టంగా మనకి చాలా విచిత్రమైనటువంటి జీవితాన్ని అందజేశారు. అవరే వాళ్ళందరూ ఏవేవో తపస్సులు అవంతా చేసుకుని చివరికి చచ్చిపోతారు అన్నది గ్యారంటీ. ఆల్మోస్ట్ ఇంకో విధంగా చూస్తే కృష్ణుడు కూడా చను గ్యారంటీ, పుట్టాడు అంటే గ్యారంటీ ఏంటి అంటే చావటం గ్యారంటీ. కానీ అది చనిపోతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతివాడికి అనిపిస్తుంది, మరే నా జీవితం ఇంకోలాగా ఉండుంటే బాగుండేది, ఇలా జీవించి ఇలా బతికుండి ఉండవలసింది కాదు, ఏవేవో లోభ మోహ అహంకారాలతో నా జీవితాలు. ఈ రావణాసురుడు వాళ్ళ జీవితం అంతే కదా, వాళ్ళకి నారదుడు చెప్పాడు కూడా కదా బాబు ఇదంతా కరెక్ట్ కాదు అని. కానీ ఏం చేసాం చివరికి అంటే పరంపూజ్య గురుదేవులు ఏమన్నారు అంటే, ఎవరైతే మీరు ఈ విధమైనటువంటి జీవితం గురించి ఆలోచించబోతున్నారో, మేము చెయ్యొచ్చా లేదా అనే ప్రశ్న అడగటం ఫులిష్నెస్, నువ్వు చేస్తావు అంటే గ్యారంటీగా నీకు దానికి తగినటువంటి సాధకుడే అయి ఉంటాడు, లేకపోతే అది చెయ్యవు కదా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఫస్ట్ బీఎస్సీకి వచ్చి ఎవడైనా కుర్రాడు అరే నేను బీఎస్సీలో జాయిన్ అయ్యొచ్చా అంటే ఏం చెప్తాను కదా, పరంపూజ్య గురుదేవులు మిమ్మల్ని ఈ జీవితాలు తెలుసుకోని చెప్పాక మీ సిలబస్లో ఉందా లేదా మీరు తెలుసుకోవాలి. కానీ ఆ సిలబస్ కరెక్ట్గా లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటి అంటే, సిలబస్లో జీవితం గురించి చెప్పిన విషయాలు అర్థం మర్చిపోతాం, మృత్యు గ్యారంటీ అవుతుంది, చావకపోతే అమరుడవుతాడు, చావు ఉండదు మృత్యులు అవుతారు. అందుకని గయాంత్రాయతీతి గాయత్రి, ప్రాణాలను నీకు అర్థం తెలుసుకుంటే, గయాంత్రాయతి ప్రాణాలను నువ్వు రక్షించుకుంటే ఏమవుతావురా, చావు అలా చేస్తావు. కానీ గాయత్రి చేస్తూ చచ్చిపోతే మరి గాయత్రి అంటే ఏంటో అర్థం కాలేదన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, పరంపూజ్య గురుదేవులు ఇచ్చినటువంటి ఈ గాయత్రి మంత్రాన్ని అసలు జీవితం ఉంటే ఎలా ఉంటుంది అని స్పష్టంగా తన జీవితాన్ని చెప్పేటటువంటి వాడు కృష్ణుడు. అందుకే ఆయన చాలా స్పష్టంగా పద్మస్క అధ్యాయంలో విభూతి యోగంలో చాలా స్పష్టంగా చెప్తాడు, గాయత్రిని నేనే, గాయత్రి జపాన్ని చేసేవాణ్ణి నేనే, ఇవి రెండు కలిసి వచ్చేదాన్ని నేనే అని మూడు అధ్యాయాలు చాలా స్పష్టంగా గాయత్రి గురించి చెప్పాడు ఆయన, ఎలా చేసుకున్నాడు ఆయన అది స్పష్టంగానే చెప్పాడు ఆయన అర్జునుడికి. మరే నువ్వు అనవసరంగా ఏమీ అంచుకోకురా బాబు, నేను కాలుణ్ణి, ఇంచేత నువ్వెవడవో అనుకుంటున్నావు ఈ భీష్ముడు వీడు వీళ్ళందరూ అని, కానీ గ్యారంటీగా వీళ్ళందరినీ నేను ఎప్పుడూ కరెక్ట్ టైంకి చంపేయటానికి రెడీగా ఉన్నాను. అది కాలుడు. ఆ కాలుణ్ణి ఇప్పుడు ఫస్ట్ టైం పరంపూజ్య గురుదేవులు ప్రపంచంలో ఒక సైంటిస్ట్గా ఎవడైనా చేసుకోదలుచుకుంటే మీరందరూ కూడా అమరుడు, ఇంకా చావు ఉండదు అని అర్థమవుతుంది. ఆ భావ సంవేదనల గంగోత్రియే పరంపూజ్య గురుదేవుల యొక్క తల్లి చెప్పింది. ఎందుకంటే ఆవిడ జీవితాల గురించి ఆవిడ తెలుసుకున్నటువంటి 9 నెలలలో కృష్ణుడు పుట్టే ముందు, ఆవిడ పేరు కూడా చాలా ఇంపార్టెంట్, ఆవిడ దాన్ కుమారి, కుమారి దాన యొక్క తల్లి. దానము అంటే మీకు చెప్తూనే వచ్చాను కదా దానం అంటే ఏంటో. ఇంచేత జాగ్రత్తగా మనం కనుక గాయత్రి మంత్రిని తెలుసుకుని యజ్ఞాలు చేస్తున్నటువంటి వాడు, భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఇవంతా చెప్పబడి ఉంది. ఇంకా పరంపూజ్య గురుదేవులు దాన్ కుమారి, కుమారి అంటే మీకు తెలుసు కదా అమ్మాయి, దానం అంటే దానం తెలిసినవాడు, మరి దాన్ కుమారికి పుట్టాడు శ్రీరామ్ శర్మ ఆచార్య, మరి శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు, జైల్లో పుట్టాడు. ఎలాంటి జైల్లో పుట్టాడు, గ్యారంటీగా ఏ జరలో అయితే కృష్ణుడు పుట్టాడో గ్యారంటీగా చనిపోతాడు. ప్రతి వ్యక్తి తల్లి యొక్క ఊంబులో ఉన్నాక ఏమవుతాడో మనకు తెలియదు కానీ గ్యారంటీ ఏంటంటే వాడు కూడా ఇప్పుడు అప్పుడు టైం వేరు, కృష్ణుడవుతే తక్షణం, మిగతా వాళ్ళందరికీ కూడా ఎప్పుడో అప్పుడు కృష్ణుడు పడవలసినటువంటి సంఘటనే జరుగుతుంది. మృత్యు అనేది ఖచ్చితం పుట్టినటువంటి వాళ్ళకి. కానీ పుట్టిన తర్వాత గాయత్రిని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే వాడికి మృత్యువు ఉండదు. అదే గీతలో చెప్పింది, ఒక మాటలాగా చెప్పబడింది మాటగా, పరంపూజ గురుదేవులు మహాగురువు కనుక. నేనే చెప్పేస్తున్నానయ్యా, భౌతిక జగత్తులో ఉన్నటువంటి గురువుకి అవుతే అది తప్పదమ్మా మృత్యువు. కానీ మహావాడికి భూ భువ స్వ తర్వాత మహ, ఆ మహాగురువు ఆయన. మరి ఆ మహాగురువు దేని గురించి చెప్తారు కదా, చావు గురించి అసలు మాట్లాడే ప్రసక్తి రాదు. గయాంత్రాయితీని గాయత్రి అని మీకు చెప్పినటువంటి ఫార్ములాలో మృత్యు గురించి అసలు అసంభవం. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ఏ అడవిలో జైల్లో అవుతే పుట్టినటువంటి జగద్గురు అయినటువంటి కృష్ణుడు పుట్టాడు. పుట్టగానే జరిగిన సంఘటన చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ ఏం జరిగింది అన్నది మీరు చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని పుట్టాడు, పుట్టగానే జైల్లో ఉన్నాడు. తర్వాత ఏమైంది, జైల్లో లేడు వాడు, జైలు నుంచి బయటకు వచ్చేసాడు. అది స్పష్టంగా అర్థమవుతుంది కదా. దేనివల్ల అయింది, వాడేం చేయలే అప్పుడు, పుట్టినవాడు ఏం చేస్తాడు అప్పటికప్పుడు, వాడి కర్మ అలా ఉంది. అన్ని ఆ క్షణంలో పరిస్థితులు ఎలా అయిపోయాయి అంటే ఇంకా వాడు ఫ్రీ అయిపోతాడు అని. ఎక్కడికి వెళ్తాడు, జైల్లో ఉన్నటువంటి వాడు యశస్సు తెలిసినటువంటి వాడికి వెళ్తాడు, యశోద దగ్గరికి వెళ్తాడు. చేత వాడి లైఫ్ పుట్టగానే ఏమవుతుంది, యశోద దగ్గరికి వెళ్తాడు. యశో ద పుట్టాడు, వెళ్ళాడు. కానీ వాడి చుట్టూరా ఎవరు కనిపిస్తుందో చూస్తున్నారు కదమ్మా. చేత ఈ క్షణంలో హర్దిన్ నయ జన్మ హర్రాత్ నయం అవుతుంది. చేత మీరేదో మా అమ్మ వాళ్ళు ఎవరిని పుట్టించారు అనేటటువంటి క్వశ్చన్ మీరు వేసుకోకండి అమ్మా. ప్రతిరోజు రాత్రి మీరు పడుకుంటున్నప్పుడు నిద్రపోయారు, మీరు నిద్రపోతే అదిగో ఆ చుట్టు చుట్టూరా కనిపిస్తున్నటువంటి నారదుడు, వాళ్ళు అందరూ కూడా కనిపిస్తున్నారు. చూసుకున్నారమ్మా, బర్త్ ఆఫ్ కృష్ణ. చూసిన వాళ్ళు చూశారమ్మా, అందరూ చేసిన వాళ్ళు క్యాపిటల్ వేయండి అమ్మా. ఒక్కడ వేయిస్తే చాలు, అందరూ కనిపిస్తుందో లేదో, ఆ బొమ్మ కనిపించకపోయినా మీకు తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుందో. కృష్ణుడు పుట్టే ముందే జైల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది. నెక్స్ట్ చూడండి, పూతన వెళ్ళిందమ్మా ఆవిడ కృష్ణ నుంచి బయటకు వెళ్ళింది. ఎలా వెళ్ళిందో మీకు తెలుసు. కానీ అక్కడికి వెళ్ళగానే ఏం కనిపిస్తుందో చూడండి, తల్లి ప్రాణం, తల్లి ఇచ్చేటటువంటి ఒక రాక్షసి తల్లిలాగా వస్తుందమ్మా. ఇంకా దాని డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. కానీ ఈనాడు మనం పుట్టినటువంటి వాడు ఏ తల్లి దగ్గర ఉన్నా గ్యారంటీ ఒకటి ఏంటి అంటే ఎప్పుడో చేస్తాడు, 90 ఏళ్లకో 108 సంవత్సరాల బతికో ఎప్పుడో అప్పుడు ది ఎండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ గ్యారంటీ. అదే ఎప్పుడు గుర్తుంచుకోండి అమ్మా, ఈ భవ రోగము అని చెప్పబడుతుంది. అందుకే ఆధ్యాత్మికతలో పుట్టడమే ఒక పెద్ద రోగము. అంచేత ఇప్పుడు ఎవరైతే నీకు తల్లి పాల ఇస్తుందో, కొంచెం వినటానికి రఫ్గా అనిపిస్తుందో, గ్యారంటీ ఏంటంటే ఆ తల్లి ఎప్పుడో పోతుంది, పోతుంది సరే, కానీ ఆ తల్లి తీసుకున్నటువంటి ఆ పిల్లవాడు గ్యారంటీగా కృష్ణుడు లెవెల్లోకి వెళ్తే ఇంకా వాడికి అమరుడు, ఇంకా చావడు. తేడా అర్థమైందమ్మా క్వశ్చన్, లింకప్ అర్థమైందో చెప్పిన వాళ్ళు, నేను చెప్పింది అర్థమైందమ్మా. పూతన గురించి చెప్పింది, పూత నా పూత లేనటువంటి వాడు, దాని పేరే అది పూతన. జాగ్రత్తగా అర్థం చేసుకోండమ్మా. అక్కడ కొంచెం మెంటల్ లెవెల్లో ఆలోచించారు. మీరు ఫిజికల్ మాటలు వింటే వినటానికి చాలా రఫ్గా ఉంటుందమ్మా, తల్లికి పాలు ఇవ్వటం ఏంటి, అయితే పూతన చచ్చిపోవటం ఏంటి అని. ప్రశ్న అది కాదు. అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో హర్దిన్ నయ జన్మ హర్రాత్ నయ మౌతికి మనం ప్రతిరోజు చావటం రెడీ. పూతన చస్తాడు, పాయింట్ అర్థమైందా? హర్జన్నయ జన్మ హర్రాత్మయీమౌత్ అనే లెవెల్లో మనం జీవించగలగాలి. అంటే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, అసలు మన జీవితం ఒక రోజు, నేను చాలాసార్లు చదువుకునే వేళ దగ్గర నుంచి నాకు చాలా నవ్వు వస్తుంది, ఇంకా 3 రోజుల నుంచి చదువుతాం అమ్మా, ఇవాళ నుంచి ఏముంది, ఇవాళ ఐఎమ్ జస్ట్, నాకు తెలియదు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు. వాళ్ళని నేను నగటం లేదమ్మా, మామూలు జీవితం ఎవడు జీవిస్తున్నాడో జీవించండమ్మా. కొంచెం ఆధ్యాత్మిక జీవితంలో పరంపూజ్య గురుదేవులు లాంటి మహాగురు, మహాగురు అని నేను కావాలని చెప్తున్నాను. జగద్గురు అయినటువంటి కృష్ణుడు తర్వాత లెవెల్లో ఉన్నటువంటి గురువు ఆయన. మహాలెవెల్లోకి వెళ్ళాలి అనుకోవటానికి కావలసిన సంఘటనలు నేను మీకు చెప్తున్నాను. అంచేత హరిదిన్ నయా జన్మ పడుకునేటప్పుడు ప్రతిరోజు పూతనే మీకు వస్తుంది కృష్ణుడు. అది ఒక సాధనలాగే చెప్పాడు నీకు. రాత్రి పడుకుందాం సరే, ఇంకొద్దురా పూతనొద్దు, పూత నో, పూత అక్కర్లేదు, నాకు ఈ మృత్యు అక్కర్లేదమ్మా, ఈ వత్తు నేను చేసింది చేశావా లేదో కూడా ఆలోచించుకో, తర్వాత చూద్దాం, అది కూడా ఈ 20 కేడిఎస్ల్లో అవన్నీ వస్తాయమ్మా. కానీ ఈ కథ నేను ఎందుకు చాలా స్పష్టంగా చెప్తున్నాను అంటే, అన్ని ఒక చిన్న గంగోత్రితో స్టార్ట్ అవుతుంది, ఒక చిన్న బిందువుతో చేస్తుంది, ఒక చిన్న బిందువు. ఏంటి ఆ గంగ? అది చాలా జాగ్రత్తగా చూసుకోండి, భావ సంవేదనల గంగోత్రి. ఆ భావనల యొక్క సంవేదన మనకి తెలియాలి. వేదన అంటే తెలుసు కదమ్మా మామూలు అర్థం, వేదన సంవేదన మంచి వేదన, మంచి భావన. ఆ భావన లేకుండా ఆధ్యాత్మికత కానీ దేనికి కానీ అసలు విలువే లేదు. అంచేత ఆ సంవేదనలు మీరు చూస్తున్నప్పుడు పూతన అంటే ఏంటో అర్థమైంది కదా, హరిదిన్ నయా మృత్యు. ఎవరికి? అందరికీ, మన శరీరానికి కూడా. ఇంతవరకు అందరికీ అర్థమైందా అమ్మా? నెక్స్ట్ స్టోరీకి రండి. అంటే హరిదిన్ నయా జన్మ హర్రాత్ నయ్యి మౌత్ మనకి సాధన కావాలి అని చెప్తున్నాక ఇది చెప్తున్నాం. కృష్ణుడు చర్మ తన జీవితాలు చెప్పుకున్నాడు, మనం పరంపూజ్య గురుదేవులు హరిదిన్ నయా జన్ హర్రాత్ నయ్యి మౌత్తో పూతన గాన్. పూతనప్పుడు ఏం చేయలేదు, ఇంచేట నువ్వు గ్యారంటీగా నెక్స్ట్ బర్త్ లేస్తావు కదరా, నెక్స్ట్ డే, ఇంకా పూతన ఏం చేస్తుందిరా. మరేం చేయాలప్పుడు? దాని తర్వాత వచ్చేటటువంటి వాడు శకటాసురుడు. శకటాసురుడు, శకట అంటే మీకు టు మూవ్, టు గో. ఇప్పుడైతే కారులు అవి అనుకోవచ్చు, కానీ శకట అంటే అర్థమైంది కదమ్మా బండి. ఏం చేశాడు? ఒక చిన్న కాలుతో అలా పైకెత్తుతాడు వాడు. అంటే నువ్వు ఏ చోటికి వెళ్లాలో దానికి శకటం వాడుతూ ఉంటాడు, బండి వాడుతూ ఉంటావు, వెళ్తూ ఉంటావు, ఎక్కడికో వెళ్తూ ఉంటావు. కానీ అసలైన సిసలైనటువంటి బండి నీదే, ముందు నీ బండి నడుస్తూ ఎక్కడికైనా వెళ్తే ఇంకా ఏ శకట దగ్గరకు వెళ్తావు. ఇంకేత ఎక్కడ కొట్టాలి, ఇక్కడ ఎక్కడ కొట్టాలిరా మనకి శకటాసురుడు? మన శరీరము, మనం ఒకటే శరీరం సరిపోదమ్మా. ఇంకాస్త మీరు నా మాట భావం చేసుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఎమోషన్, కామ శరీరం అని కూడా అంటాం దాన్ని, కోరికల శరీరం అని కూడా అంటాం. కొట్టండి దాన్ని కూడా, ఎక్కడ కొట్టాలి, ఎక్కడో ఆకాశాన్ని కొట్టుపడరా అన్నాడు. ముక్క ముక్కలు అయిపోవాలిరా, ఒక్కర్లేదు మనకి. అంటే దీని అర్థం మనం ఇంకా తిండి మానేయాలనా? మీకు అర్థం చేసుకోండి, మనం భావ సంవేదనలో గాయత్రి ఎలా వస్తోంది మనలోకి, అందులో మనం చేస్తున్నటువంటి ఎక్కడెక్కడికే అడుగులు వేస్తున్నాము, ఆ అడుగులు ఎక్కడ తీసుకుపోతున్నామనే. కానీ అంచేత శకటాసురుడు మీకు చాలా జాగ్రత్తగా అర్థమైంది కదా, ప్యాటే కొట్టింది ఎక్కడో అంటే మన్ని కొట్టేసుకోకలే. మన శకటాసురుడు ఎక్కడికి వెళ్తోంది, మన కామమయ శరీరం ఎక్కడికి వెళ్తోంది, మన మనోమయ శరీరం శకటాసురుడు ఎక్కడికి వెళ్తోంది? నేచురల్లీ మనం ఇప్పుడు వెళ్తుంది వద్దురా బాబు, అసలు అలాంటి బాడీయే వద్దు అంటున్నారు పరంపూజ్య గురుదేవులు. ఆయన గ్యారంటీ ఏమిస్తున్నారు అంటే, హరిదిన్నయా జన్మయ్యా బాబు, నీకు నెక్స్ట్ బర్త్ నీకు కంప్లీట్లీ న్యూ ఇచ్చేస్తున్నాను అంటాను. మరి అలాంటి మోడల్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కార్లు అవి, కానీ అలాంటి కార్లు కూడా వస్తానేమో. నెక్స్ట్ డే న్యూ మోడల్ శకటాసురుడు. అమ్మా అందరికీ అర్థమైందిరా శకటాసురుడు, అర్థమైతే ఏం చెప్దాం, ఎస్కార్ట్ అయ్యండి అందరూ ఓకేరా. దాని తర్వాత త్రిణావర్తుడు కాస్త జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఈ త్రిణావర్తుడు అనేది పేరులోనే వస్తుంది కదా, నువ్వు ఏదేదో పెద్ద పెద్ద అడుగుతావు కానీ మన జీవితంలోకి డెలివరీ వెళ్లేటప్పుడు ఆలోచించుకోండి అవంతా గడ్డి కంటే ఎక్కువ అని. తృణవర్త అర్థమైంది కదా, తృణవర్తం చుట్టూరా ఉంది చూసుకోండి. మనం ఏదేదో అడుగుతూ ఉంటారా పెద్ద పెద్దవి, అడుక్కోండి అది వద్దని చెప్పలే పరమపూజ్య గురుదేవులు. కానీ వాడు తృణవర్తిలాగా వాళ్లతో పాటు నేను ఎక్కడికో తీసుకుపోవటం కాదయ్యా, వాడిని తావుగొట్టేసి ఈ గడ్డి అక్కర్లేదు మన జీవితాలు. కానీ పనిచేయాలంటే అన్ని కావాల్సిందేనా, ఏం చెప్పాలన్నా చివరికి కొంచెం ఫుడ్ ఉండాలా అక్కర్లేదా, పిండాకు అంటే బాగుండదేమో కానీ అర్థమవుతుంది కదా. కానీ తృణావర్తుడు చెప్పాలి ఏమైనా దాని గురించి చూసిందమ్మా, అందరికీ చూసుకోండి ఎలా కొట్టిందో తృణావర్తుడు. మీకు తర్వాత నాకు వీలవుతే శ్రీకృష్ణ రాసిందేవుడు రామానంద వాళ్ళ దాంట్లో ఇవి మీకు మొబైల్లో చూపిస్తానురా మీకు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అవి కూడా చూద్దాం. కానీ తృణావర్తుడు అంటే అర్థమైందా అందరికీ చేత, లైఫ్ జాగ్రత్తగా ఇవాళ క్లాస్ అయిపోయిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఇవంతా కూడా అద్భుతంగా రెడీగా ఉన్నాయి ఇప్పుడు అమ్మా. తృణావర్త అర్థమైపోయింది కదమ్మా. పూతన శటకాసురుడు తృణవర్త ఈ లోపల ఇద్దరు గందరగోళం చేస్తారమ్మా, ఈ కుబేరుడు వాళ్లే. ఎందుకంటే ఈ తృణవర్తి గురించి మనం చూస్తున్నప్పుడు కొంచెం మనం వెంకటేశ్వర స్వామి తలనొప్పి అర్థమవుతుంది పాపం, ఇప్పటికీ అప్పించుకుంటున్నాడు కుబేరుడికి. అంటే వాడికి ఇద్దరు పిల్లలు కూడా పట్టుకున్నారు కృష్ణుణ్ణి, తంతానన్నాడు వాడిని. 2 ఏళ్ల మధ్యలోకి వాళ్ళ అమ్మ వాడి డ్రమ్ లాగా తిరుగుతుంది ఎందులో దాంట్లో తీసుకెళ్తారు కదా, దాని మధ్యలోకి తీసుకెళ్తాడు అందులోకి. అంచేత ఈ తృణావర్తలోకి వెళ్లి నువ్వు వెళ్లకుండా ఆ రెండుటి మధ్యలోనే ఇరుక్కుపోయావనుకో, రెండు ఉంటాయి కదమ్మా కోరికలు, కోరికలు ఒక కోరిక ఉంది ఆ కోరిక అయిపోతే ఇంకోటి, ఇంకో కోరిక అయిపోతే ఇంకోటి, ఇది పోతే ఇంకో. అర్థమైందమ్మా, రెండు చెట్లు స్టార్టింగ్ ఎండింగ్ రెండు చెట్లు, దానికి నల కువర్ణ మణిగ్రీవ అని రెండు పేర్లు ఉన్నాయమ్మా. దాని గురించి పెద్ద నేను చెప్పక్కర్లేదు, మీకే అర్థమైపోతుంది. నల కువర కువర్ణ నల కువర్ణ, రెండోది వాడి పేరు మణిగ్రీవ. ఈ కుబేరిన పిల్లలు రావాడు చెట్లో ఉండక్కర్లేదురా, పో నీ చోటి పో అని చెప్పి తన నడుము మధ్య నుంచి ఆ డోల్ని తీసుకుపోతాడమ్మా ఆయన. దాని సింబాలిక్ అర్థం చేసుకోండి అమ్మా. అలాంటివి ఏం పెద్ద అవసరం లేదు, కావాల్సిందేదో వాడుకో ఆవిడు వద్దంటం లేదు. కానీ నువ్వు అనుకున్నవన్నీ కూడా ఒక నటితో పాటుకుని దాంతో పాటు మూసుకుని వెళ్తూ ఉంటే ఏం చేస్తానురా, బరువు ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలమ్మా. వత్సాసుర చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు 7వ క్వశ్చన్, ఇవి క్వశ్చన్స్ జాగ్రత్తగా మీకు వచ్చేసి ఉంటాయి వీళ్ళకి అందరికీ, అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదమ్మా. ఇంకేత 7వది చూసుకోండమ్మా, అవత్సాసుర. సరే ఇవంతా ఉన్నాయి, కుబేరం అంతా ఉన్నాయి. దాని తర్వాత నీకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే వత్స ఉంటుందమ్మా. వత్సలు అంటే తెలుసు కదా పిల్లలు, జై గురుదేవ్. దానికంటే ఎక్కువ మాట్లాడటం కొంచెం కష్టం, చూసుకోండమ్మా ఏం చేయాలో. ఎందుకంటే పిల్లలతో పిల్లలుగా పెంచుకోవటం వేరు, పిల్లల యొక్క బంధంలో ఇరుక్కుని మీరు జీవించటం వేరు, తేడా అర్థం ఉంది చూసుకోండమ్మా. ఎందుకంటే సాధారణంగా అమెరికాలో అనుకుంటా ఇఫ్ ఐఎమ్ రైట్ పిల్లలు అయిపోయిన తోసేస్తారు వాళ్ళు, అసలు ఇంకా వత్సస్సులు ఎవరు ఉండరు. కానీ అలా పొమ్మని నేనేం చెప్పటం లేదు, అది మూర్ఖత్వం. అది చెట్టు కుటుంబము, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎంత ఎంత విషయాలుందో ఈ పిల్లలంతా అయిపోయాక చెప్తాను నేను. ఇంకేత వత్సాసురుడు అర్థమైంది కదమ్మా అందరికీ, పేర్లోనే ఉంది కదా వత్స కాఫ్. ఉంచుకోండమ్మా వాళ్ళని, అవడొద్దన్నాడు వాళ్ళని డెవలప్ చేయటాన్ని చూసుకోండి. పిల్లల్ని మనం, నాకు తెలిసి పిల్లల్ని మీరు తిండి ఇవ్వటం తప్ప వాళ్ళు మనస్సు కానీ వాళ్ళు ఆలోచన విధానాన్ని కానీ డెవలప్ చేయడానికి మీరు ఏదైనా ప్రయత్నం చేశారా అన్నది పెద్ద డౌట్ ఏమో, చూసుకుందాము. ఈ లోపల 8 వస్తుంది. బకాసుర, బక అంటే మీకు తెలుసు పనిచేసే కొంగ, అర్థమైందమ్మా బకాసురుడు అంటే ఏంటి మీకు చెప్పాలి. కొంగ జపం చేస్తూ ఉంటాడురా, బాగా చేస్తావా? కొంగ జపం చేస్తే ఏమవుతుందిరా, ఏం చేయాలి కృష్ణుడు? ఒరే వద్దురా, జపం చేయకు, చేసేదేదో కరెక్ట్గా చేయి. అమ్మా అర్థమైందిరా, బకాసురుడు వద్దమ్మా మన సాధనలో, కొట్టండి. బకాసురుడు ఉండకూడదు. మనం జపం చేస్తున్నప్పుడు ఆ భావ సంవేదనలో ఏ గురువు గురించో ఏ దేవత గురించో అయితే నువ్వు చేస్తున్నావో వాడి భావైనా వస్తుందా? లేకపోతే నేను చెప్తా ఉంటాను కదమ్మా, విష్ణు సహస్రం చదువుతావు, తలుపు తెప్పరా విధవా, పాలు వచ్చారా విధవా, ఎవరై పిర్రాడా, నువ్వు లేవలేదురా అని చదువుతూ ఉండని చాలా మందిని చూశానమ్మా. మరి ఇదంతా బకాసురుడు వద్దురా, ఆ కొంగతనం వద్దు. అర్థమైపోయిందిరా అమ్మా? 7 8 అయిపోయింది. 9 రామ్మా అగ్గహ అంటే మీకు తెలుసు కదమ్మా, అగ్గహ అంటే సిన్స్ అంచేత వద్దురా అమ్మా. మనం చేసేది ఏదో జాగ్రత్తగా చేసుకోవటానికి బెస్ట్ ఏంటి అంటే దానము పుణ్యము. నాకు తెలుసు 20 చెప్పినట్టుందానమ్మా, 23 చెప్పాను రాఘాసురుడు గురించి. అంచేత 23 చెప్పాక ఇప్పుడు కొత్తగా ఏమని చెప్తానురా నేను, దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవదత్తుడిది కాదు, దేవదత్తుడైనా అఘాసురుడు వ్రతం ఏదో చేస్తున్నారు. అనఘ అనఘుడు ఎవరితో కలిపి చేస్తారు? దత్తుడితోనా? గణపతి సచ్చిదానంద స్వామి చేయించేది అదే కదా. అర్థమైందా అమ్మా? అందరికీ అనఘా వ్రతం కరెక్ట్ గా చేసుకుంటే మీరు అఘాసురుడు ఉండడు. అంచేత అనఘ వ్రతం చేస్తూ కూర్చుంటే మరి నాకు డౌటే ఏ బకాసురులాగా అనఘాపృతం చేస్తారో. భావ సంవేదన దాంతో చేసు. 10 చూసుకోండమ్మా. లార్డ్ బ్రహ్మ కిడ్నాప్స్ ద కౌహర్డ్ గౌహర్డ్. ఇది మీకు తెలుసు కదమ్మా, బ్రహ్మదేవుడికి కృష్ణుడిని చూశాక ఒక చిన్న ఆట ఆడాలని అనిపించింది. చేత వాళ్ళ తన ఏంటో నందగోపులు వాళ్ళు ఉండే ఊరి పేరేంటి, వ్రజ, వ్రజంలో వ్రజ వ్రజమేగా వ్రజంలో ఉన్న వాళ్ళ పిల్లల్ని వాళ్ళ యానిమల్స్ ని అందరినీ తీసుకుపోయాడు బ్రహ్మ. కృష్ణుడు ఏం చేశాడు మీకు తెలుసు కదా, వాళ్ళ పిల్లలందరూ వాళ్ళ యానిమల్స్ మొత్తం 1 పాటు. అసలు ఎవరికి తెలియదు కూడా వీళ్ళెవరు బ్రహ్మ తీసుకుపోయాడని. చచ్చాడు బ్రహ్మడు నించేక వాళ్ళందరినీ అని వాళ్ళందరినీ మళ్ళా వెనక్కిచ్చేస్తాడు. అందులో మన సాధన గురించి మీరు తేయాల్సింది ఏంటి అంటే, ఈ బ్రహ్మదేవుడు యొక్క జీవితాన్ని మన శరీరానికి ఇచ్చాడమ్మా. మన ఆలోచనలు నీకున్నాయి కదమ్మా, చిన్న చిన్న థాట్స్ డిజైర్స్ నీ శరీరాలు ఇవంతా. వీటితో పాటు కర్మ గురించి ప్రారంభ కర్మ గురించి కూడా చూస్తే అవన్నీ మేము వింతే ఎక్కడో ఉన్నాయి నీ శరీరంలో, ఉన్నాయి కదా మన శరీరంలో. వాటన్నిటినీ కూడా మీరు కరెక్ట్గా కనుక సాధన చేస్తే 1 వీటన్నిటినీ కరెక్ట్ చేసి బ్రహ్మదేవుడు ఉన్నవాళ్ళా కాకుండా కృష్ణుడి యొక్క పిల్లలుగా జనువులుగా కుటుంబంలోకి వచ్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి దాన్ని. దాన్ని పరమపూజ్య గురుదేవులు కూడా చాలాసార్లు వాటిని ఉపయోగించారు. అది గురుదేవుల యొక్క 9 తల్లి యొక్క ఆయన పుట్టే ముందు వచ్చేటటువంటి గర్భంలో 9 ఏమొస్తుందో ఇది అయిపోయాక చెప్తాను నేను. ధేనుకాసురుడు అందులో నేనే ఎక్కువ చెప్పక్కర్లేదు కదా. నేను ఒక చిన్న కథ మాకు చిన్నగా గుర్తుంది. ఒకడు ఏం చేశాడు అంటే, వాడి స్నేహితుడికి వాళ్ళ ఆవుని దానంగా ఇచ్చేసాడు. చాలా ఆనందించాడు, మంచి దానం ఇచ్చాడు. ఎవడు వాడెవడు వెళ్తాడు యముడు దగ్గరికి, అలాంటి నాన్న ఇచ్చినటువంటి ఆవు కాదు. ఏమా కరెక్ట్ చెప్పానా? అప్పుడన్నీ ఎందుకు పనికిరాని ఎండి ఆవులు అవి ఇంతా ఇచ్చింది కదా, అది వద్దాను అండి, అది కఠోపనిషత్తులోనూ ఎక్కడో వస్తుంది. ఉపనిషత్ గురించి చెప్పింది ఎందుకని, ఇవాళ నేను చెప్తున్నటువంటి స్నేహితుల్లో ఏం జరిగింది అంటే, చాలా మంచిగా ఉన్నటువంటి పాలు బాగా ఇచ్చేటటువంటి ఆవుని ఆవుని దానంలో ఇచ్చింది తన స్నేహితుడికి. పొద్దున 3:30కి వాడి స్నేహితుడు ఇంటికి వెళ్ళాడు, ఆవు తీసుకున్నవాడు ఇంటికి. ఒరే ఆవుకి టైంలో ఇవ్వాలరా ఇచ్చావా అని ఆవు దానం ఇచ్చేసాడు వాడికి. వాడి తన స్నేహితుడు ఇంట్లో ఉంది, మరి వీడికి తన ఆవు అక్కడికి ఇచ్చేసాడు కదా. అంతేత 3:30కి వెళ్ళి ఒరే అన్నాడు. గాభరాపడిపోయి లేచాడు. ఒరే మా ఆవుకి చెయ్యాలరా, సరే మళ్ళా ఇంకోసారి ఇంకోసారి అలా ఏదో పిలుస్తూ చెప్పాడు వాడు. ఒరే నాయన నీ ఆవు అక్కర్లేదు, నీ ఇచ్చినటువంటి ఆవు అక్కర్లేదురా బాబు, నీ దగ్గరే ఉంచుకో. దేనుకాసురుడు, మన వాళ్ళని మన పిల్లల్ని ఎప్పుడూ నెత్తి మీదే పెట్టుకుని ఉంటాం. మన పిల్లల్ని అసలు వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళాము అనేది ఆలోచించుకో. సాధారణంగా మనకు వచ్చేటటువంటి సినిమాల్లో పెళ్ళైపోగానే వచ్చేటటువంటి ఆడపడుచులు వాళ్ళతో వచ్చే ధేనుకుల గురించి వచ్చిన ప్రాబ్లం అత్తలకే వాళ్ళకే తెలుసు కదమ్మా. ధేనుకాసురు అర్థమైందా, కరెక్ట్ చెప్పానా? ఎవరు చెప్తాం లేదురా నాకు. అమ్మ నేను చెప్పింది అర్థమైందా? ఎవరు అర్థమైపోయింది ఇద్దరికి, మూడో వాళ్ళకి కూడా అర్థమైపోయింది. వద్దమ్మా ధేనుకాసురుడుగా అక్కర్లేదు, మన ధేను ఎక్కడున్నా మన వాళ్ళతో పాటు అందరితోనూ జీవించటం అనేది నేర్చుకోండి. అప్పుడు ఆ ధేనుక ఆసురుడు కాకుండా అసలైన కథ స్టార్ట్ అవుతుందిరా. 12వది చూసుకోండి, కొంచెం సీరియస్గా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఇక్కడ ఇది మనం కనుక జాగ్రత్తగా చూసుకోవటం అంటే, ఇది జరిగేంత వరకు అసలు ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అడుగు పెట్టలేవు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ సర్పము అనేది ఒక విచిత్రమైనటువంటి అర్థం, అది రెండు పనులు చేస్తూ ఉంటుంది. భూతనాథుడు అయినటువంటి శివుడికి చాలా ఇంపార్టెంట్ అమ్మా. అసలు వాడికి ఎక్కడ కనిపించినా ఒళ్ళంతా అంతే కదమ్మా, అంతా ఏంటంటారు సర్పాలు. ఇక్కడ కాలానికి ఇంకో అర్థం కూడా ఉంది, కాలము అంటే టైం అని కూడా అర్థం ఉంది. కాలనాగుడు అనే మాటలో కాల సర్పము అనే మాట ఆడుతున్నప్పుడల్లా దాని అర్థం ఏంటి అంటే, ఇవి ఎప్పుడో అప్పుడు టైంని తీసేస్తుంది. కాల సర్పము కాలాన్ని టైంని తీసేస్తుంది. కానీ ఎలా తీసుకెళ్తుంది ఆ సర్పం అంటే, స్లోగా. సర్ప సర్ప అంటే అర్థం మెల్లిగా వెళ్తుంది అని అర్థం. నాగా అంటే అసలు కలరుద్ది అని కూడా అర్థం. నా గా నాగా చేత మనం చాలా సార్లు జీవితాన్ని కనుక చూస్తే, మీరు కాస్త జాగ్రత్తగా చూస్తారా, ఐదర్ మీ టైం స్లోగా అయినా వెళ్తూ ఉంటుంది. లైఫ్ అమ్మా, లైఫ్ గురించి చెప్పుకోండి. మీ మనోరంజనం గురించి దాని గురించి ఏదో ఫాస్ట్గా మీరు అవటం అది వేరే విషయం. లేకపోతే చాలాసార్లు మన లైఫ్ ఆగిపోతుంది. నా గా, గా అంటే గమనము, నా అంటే నువ్వు. అంచేత ఈ కృష్ణుడు కాళిక మర్దనలో అసలు టైంని మనం అసలు స్వింజ్ చేస్తాం, స్క్వీజ్ చేయాలి అసలు టైము. అసలు టైం మనం వాడటం లేదు. కానీ నిజంగా కనుక టైంని ఉద్ధం డెవలప్ తెలుసుకోగలిగితే, ఆ కాలాన్ని యాక్చువల్గా నువ్వేం చేయాలి, దాని మీద డ్యాన్స్ చేయాలి. అందుకే చాలా విచిత్రంగా కృష్ణుడితో పాటు ఇక్కడ డ్యాన్స్ జరుగుతూ ఉంటే శివుడు కూడా అక్కడ డ్యాన్స్ చేస్తున్నట్టు చూపిస్తారు. శివుడు కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. అంచేత మీకు ఇంకా కాలే మీద డ్యాన్స్ ఏంటో అంటే ఏంటి, టైంని నిన్ను కాదు ఏడిపించటానికి నువ్వేం చేయాలి, టైంలో డ్యాన్సులు చేయగలగాలి. కెన్ యూ యూజ్ యువర్ టైం, ఆలోచించుకోండి అమ్మా. అంచేత మీ టైం ఆఫ్ విధానం ఎలా ఉండాలి అని చెప్పేదానికి హరిజన్ నయాజన్ హర్రాత్ నయిమౌతిలో నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నిన్ను నాట్యం ఎలా చేయాలో చూపిస్తున్నాడు. టైంని మీద ఎలా డాన్స్ చేస్తావు నువ్వు, టైం నీ నెత్తి మీద ఎగటం కాదు, టైం మీద నువ్వు డాన్స్ చేయాలి. చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇంకా విషయాలు ఏమి ఉండవు అమ్మా. విషయాలు అంటే విషయాలు, కోరికలు అన్నీ ఉండొచ్చు, అవి ఇంక ఉండవు. అమ్మా మీరు అందరూ ఎంతమంది డాన్స్ చేశారా, మీకు అర్థమైందా, టైం డాన్స్ చేయాలమ్మా. ఆ టైం మనం డాన్స్ లాగే చేయటం లే, అది మన నెత్తి మీద ఏదో ఏడుస్తుంది. అసలు దాని గురించి ఆలోచించం అసలు. అంటే అప్పుడు అది చేస్తున్నట్టు ఆ బృందావనం దగ్గర ఎక్కడో అలా పడి ఉన్నాడు, ఎప్పుడో విషయాలు అవి ఉంటూ ఉండే వాళ్ళ టైంకి వాడు చేస్తున్నాడు. ప్రపంచంలో అంతా జరిగేది అదే. కానీ కృష్ణుడు కావాల్సింది ఏంటో అర్థమైంది కదమ్మా, కాలం మీద అంటే టైం మీద డాన్స్ చేయటం నేర్చుకో. ఇజ్ ఇట్ వెరీ క్లియర్? ఇప్పుడు ఈ ఒక్క నిమిషంలో ఎంతమంది డాన్స్ చేశారా? చేసిన వాళ్ళు 2 అని కొట్టేయండమ్మా, కనీసం 2 నిమిషాలైనా కొట్టారు లేదా చూద్దాం. అసలు ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే డాన్స్ చేయాల్సిందేగా, ఒక అడుగు వేయాల్సిందేగామా. అంచేత మీకు అందరికీ ఏదో డాన్సులు చేస్తున్నారు, కానీ ఆ డాన్సులకి నాగం మీద ఆ టైం మీద డాన్స్ చేయటం నేర్చుకోండి. ఇప్పుడు నేల మీద చేస్తున్నారమ్మా ఇప్పుడు అడుగులు, అడుగు తీసి అడుగు దేని మీద వేస్తున్నారు? వద్దురా, టైం మీద వేయండి. టైం మీద ఎలా వేస్తామో చూసుకోండి అమ్మా. ప్రళంబాసురుడు ఈ రాక్షసులతో పెద్ద తల్లాపోస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూస్తున్నారా? కానీ వీళ్ళందరూ ఎవరు అంటే అర్థమైంది కదా, అసురులు అంటే ఎవరు? దేవతలు కానివాళ్ళు. మనం అందరం గాయత్రి చేసుకుంటే ఏమవుతారా? అంతే. ఇదంతా మనం అసురులను తెచ్చేస్తే మన లైఫ్ నుంచి. అందులో మీకు అర్థమవుతేనే ఉందిగా ప్రళంబం అంటే ఏంటో అర్థం తెలుసు కదరా. నెత్తి మీద ఏరటం, నువ్వు అక్కడ వేసి ఉంచేది కదా, బొమ్మ చూస్తున్నావు కదమ్మా. కృష్ణుడి మీద వాడున్నాడా రాక్షసుడు, అందరికీ కనిపిస్తుందా? మన నెత్తి మీద ఏమున్నాయో చూసుకోండమ్మా. నేను చాలాసార్లు ఎవరి గురించో ఏదో ఒక పిక్చర్లో కానీ మొబైల్లో కానీ వెబ్లో కానీ చూపిస్తే అందరూ ఏడ్చేస్తారమ్మా, అందరికీ చూపించేవా, మీకు అందరికీ చెప్పేవా? ప్రళంబన, నెత్తి మీద ఎట్టుకుని ఏడుస్తుంటా అంటే పక్కవాళ్ళు చూడకపోతే పర్వాలేదురా, కానీ అందరికీ చూపించాం అనుకో, అందరూ ఇచ్చేస్తున్నారా, మీరు అలా చేయకండి అని. ప్రళంబన విన్నవాళ్ళు విన్నారో లేదో కానీ ఈ సంఘటన చూసిన వాళ్ళ నెత్తి మీద మాత్రం ప్రళంబన ఉంది. అందులో బర్త్డే నాడు వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారమ్మా, దర్పించరు. బర్త్డే నాడు వాళ్ళకి ఎందుకో బాధలు వచ్చేస్తూ ఉంటాయి, ఆ రోజు కూడా ఆనందంగా ఉండటం జాత కాదు, ఏదో గుర్తుంచుకుని బాధపడిపోతూ ఉంటాడు. అది ప్రళంబ ఉదాహరణమ్మా అది. అందుకంటే ఎలా, నేను ఆలోచిస్తూ ఉంటాను కదా, నా బర్త్డే నాడు అందరూ నాకు ఎవరు కనిపించరమ్మా, వాళ్ళు చూడరమ్మా, అందరూ నా శరీరాన్ని చూస్తారు తప్ప నన్ను ఇంతవరకు ఎవడూ చూడలేదు. నేను అడిగింది ఎవడైనా చేశాడా అని అందరూ చేస్తాం చేస్తాం అంటున్నారేమో, ఏం ప్రళంబలో ఏమో, నన్ను ఎత్తి మీద ఉండకూడదు రో ఏమంతా. అమ్మాయి ప్రళంబన అయిపోయిందిరా, ఓకేరా, పీ కొట్టేయండి అందరూ, ప్రళంబాధునాలు పీ కొట్టేయండి. ఇవంతా పరంపూజ్య గురుదేవులు మన జీవితానికి ఎలాగ తీసేయాలి వాటిని, అవంతా ఉండకూడదు, ఈ అసలు ఉండకూడదు, మనం సొరికి వెళ్ళాలి అని చెప్తున్నదే. ఈ లోపల అడవిలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఫారెస్ట్ ఫైర్ అంటుకుంటుందమ్మా. ఇది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి అగ్నికి ఒక ప్రాబ్లం వస్తుందమ్మా అర్జునుడు కృష్ణుడితో పాటు. మీకు తెలుసో తెలీదు ఖాండవ వనమది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండమ్మా. అది చేస్తున్నప్పుడు ఆ ఖండాన వనము జరగకుండా ఉండటానికి హెల్ప్ చేయటానికి చేసిన అర్జునుడికే గాంధీవం అనేటటువంటి ధనస్సు వస్తుంది. కొంచెం దాని గురించి అర్థం చేసుకోండి. అక్కడ ఏంటి, అక్కడ జాగ్రత్తగా చెప్పదలుచుకునేది గురువు అంటే ఏంటి అంటే, అడవి తోటమాలకి తేడా ఉంది. చెట్లన్నీ అడవిలో ఉంటాయి కానీ అడవిలాగా ఉంటాయి, దాని పేరే అడవి కదా, అడదిడ్డంగా ఉంటాయి. దాన్ని కాస్త జాగ్రత్తగా చేసుకుంటే అది బృందావనము అవుతుంది. తేడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బృందావనము అంటే ఆ బృందంలో వనం ఎలా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది, కరెక్ట్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. అడవిలో ఎలా ఉంటుందిరా, అదిగో అలా ఉంటుంది. దాన్ని మరి కృష్ణుడు ఏం చేస్తాడు, మీరు చాలా తప్పు పని జరిగింది. అలాంటి ఫారెస్ట్ మనం పెట్టద్దాం అనుకుందాం అనుకో బై ఛాన్స్ చేయకలు లేరు మీరు, అసలు అంత ఆలోచన కూడా రాదు, మీరు మర్చిపోతారు ఈ క్లాస్ అయిపోగానే. కానీ బై ఛాన్స్ ప్రపంచంలో ఉన్నటువంటి అడవులన్నీ చంపటానికి మీరు వెళ్తే మీకు ఒక్క ముక్క అర్థం కాలే. ఇక్కడంతా మానసిక స్థితిలో మనం చూస్తున్నది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవంతా ఈ అసురులు వీళ్ళందరినీ నిజంగా ఫిజికల్ గా కృష్ణుడు చంపాడా లేదా, ఇంతవరకు ఏ అసురుని చంపలేకుండా కనిపిస్తూనే ఉన్నారు, రాక్షసులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. ప్రశ్న అక్కడ చూపిస్తున్నది ఏంటి అంటే, మన మనస్సులో ఉన్నటువంటి అగ్ని ఉండాలి, దానికే మొత్తం వేదాలు అగ్నితో స్టార్ట్ అవుతాయమ్మా. ఆ అగ్ని తొమ్మిది రకాలైనటువంటి అగ్ని సూక్తం మీకు అర్థమైందో లేదో, అది మన మనస్సులోకి వస్తే మన మనస్సులో ఈ అగ్ని సూక్త ఏం చేస్తుందో, అగ్ని సూక్త డేవర్ ఇన్ ది ఫారెస్ట్స్. మరి ఇది ముక్క ముక్కలు అయ్యాయి అనుకో, ఇవంతా కరెక్ట్ చేశాము అనుకో, ఇక్కడ ఉన్నటువంటి అగ్నిని ఫారెస్ట్స్ లో అంటే ఏ ఫారెస్ట్ లోరా, మన మనస్సులో వాటిని కరెక్ట్ చేసుకుంటే ఏం జరగాలి అని చూస్తే 49 రకాల అగ్నిలు మనకి తయారవుతాయి. అది నేను మీకు ఇచ్చారా లిస్ట్ వీళ్ళకి, వీళ్ళకి వస్తాయిలే. కానీ ఇందులో అగ్ని స్వాహతో ఉంటుందమ్మా, అగ్ని ఎప్పుడు కూడా స్వాహ. స్వాహ అంటే మీకు మంట అనే అర్థం తెలుసు, కానీ సుఅహ సుఅహ మంచి మాట అనే అర్థం ఉందిరా బాబు. అంచేత మీ అగ్నిలు ఇంకోళ్ళని మంటించకుండా స్వాహ సుఅహ మంచిగా చెప్పే మాటలు నేర్చుకుంటే ఇంకా మీకు నిజమైనటువంటి అగ్ని వచ్చినట్టే అమ్మా. అర్థమైందిరా ఇప్పుడు చెప్పిందే, స్వాహ సుహాజ్ తమాష ఏంటో తెలుసా, అది 14వది. మనం 14వది చదువుతున్నామమ్మా, కృష్ణుడి యొక్క జీవితంలో జరుగుతున్నంత ఇవంతా అంటే మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో బాల చిన్న చిన్న పిల్లలుగా గ్లో అవటానికి వీటన్నిటినీ కరెక్ట్ చేయాలి మనం. ఈ 14 వచ్చిన వాళ్ళు 14 కొట్టయండిరా అందరూ. టాక్ విత్ 14 అర్థమైపోయిందిరా అందరికీ. అప్పుడు మీ మనస్సు మనస్సుకి అగ్ని అని కూడా ఒక అర్థం ఉందమ్మా, భూ పృథితత్వం, భువ జలతత్వం, స్వహ స్వహ సుహ సువహ ఇవంతా ఒకే లింక్ అగ్ని స్థితిలో ఉన్నది. అంచేత ఈ అగ్ని సూక్తిని జాగ్రత్తగా చూసుకో. అగ్ని మనకందరికీ తెలుసు, మరి ఎవరైనా చెప్పగలిగితే ఒక అగ్ని సోహం చెప్పేయండారా, అగ్ని మీలే పురోహితం. ఈ 9 సూక్తాలు మీరు రోజూ చదవగలిగితే, అగ్ని సూక్తం చూసుకున్నామా మొదటిది, అగ్ని మీలే పురోహితం. తమాషా ఏంటో తెలుసా అమ్మా, ఇది కూడా గాయత్రి మంత్రమే, 8 అక్షరాలు, 3 ఉంటే అగ్ని గాయత్రి. చూసుకోండమ్మా ఇవంతా కూడా. దీని గురించి అద్భుతమైనటువంటి విషయాలు మీకు తర్వాత చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది ముఖ్యంగా మీకు మహేష్ యోగి దగ్గర నుంచి వస్తుందమ్మా మీకు ఈ శ్లోకం, దాని మీద మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు వాడు. అదే గాయత్రి మంత్రాన్ని పరమ పూజ్య గురుదేవులు ఇంతకంటే చాలా చాలా గొప్పగా ఇచ్చాడు. అంచేత మళ్ళీ ఇదేదో చిన్నది అనుకోకండి. ఎందుకంటే అగ్ని యొక్క సోర్స్, అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. భూర్భువస్వ తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. మనలో ఉన్న చీకట్లంతా పోయి అందరికీ చేయగలిగేటటువంటి మంచి ఇవ్వగలగాలి అనే సాధనమ్మా అది. దాంతోపాటు గాయత్రి గురించి 3 మహావిజ్ఞానాలు సైన్స్ ఉంది, ఇది కాక 7 గాయత్రి మీద పరమ పూజ్య గురుదేవుల వాంగ్మయాలున్నాయి. ఇవంతా కలిపితే ఇదమ్మా డివోరింగ్ ద ఫారెస్ట్ ఫైర్. 15 వెళ్ళి ఆపేస్తాను నేను. స్టీలింగ్ ద గార్మెంట్స్ ఆఫ్ గోపీస్, మా వ్యధాలు పనిచేస్తున్నప్పుడు అందరూ చేయటం దర్చుకుంటున్నప్పుడు మీకు అందరికీ తెలిసినట్టు చేయకూడదు కదా, అంచేత అవంతా స్టీలింగ్గా చేయండి, రేపు నేను మీకు ఇవి చెప్తాను. టైం అయిపోయింది. జై గురుదేవ్. అమ్మ ఇవంతా కూడా భావ సంవేదనలో గంగోత్రి గంగోత్రి అనే పుస్తకంతో స్టార్ట్ అయిందమ్మా. అంచేత మీరు ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా చదువుకోగలిగితే 70 మీరు ఇప్పుడు చెప్పినవన్నీ అందులో వస్తాయమ్మా, ఇంకా రేపు చెప్పేవి కూడా ఇందులోనే వస్తాయి. ఎలా రావో మీరు చెప్పుకోగలిగితే తర్వాత ఎప్పుడో నేను చెప్తానమ్మా. జై గురుదేవ్.